അഖണ്ഡമണ്ഡലാകാരം വ്യാപ്തം യേന ചരാചരം യത്പദം ദർശിതം യേന തസ്മൈ ശ്രീ ഗുരവേ നമഃ.
స్తంభం వల్ల కానీ దేని వల్లైనా నేను కనిపించబోతే కాస్త మధ్యకు వచ్చేయండి, తప్ప స్తంభం వెనకాతలో దాంకోకండి. కనిపించేటట్టు కూర్చోండి, కనిపించేటట్టు తిరగండి, నా వైపుకు తిరగండి, అది ముఖ్యం. కోణం చూసుకోండి, ఇలా ఉండక్కర్లే, ఇలా ఉంటే చాలు. కొన్ని సంవత్సరాలలో ఈనాడు మనం ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి పాఠాలు దేవాలయాలలో బోధింపబడతాయి. ముందు ఇది అర్థం చేసుకోండి, మీ వయస్సుతో సంబంధం లేదు, మీకు ఎంత జ్ఞానం ఉంది అన్నది సంబంధం లేదు, మీకు చదువు వచ్చునా చదువు రాదా అనేటటువంటి దాంతో సంబంధం లేదు. కేవలము మీకు ఉండవలసింది ఏంటి అంటే, నేను చెప్పింది మీకు అర్థమవుతే చాలు, అంతకంటే ఇంకేం అక్కర్లే. మీకు ఏ భాషలో కూడా ప్రావీణ్యత అక్కర్లేదు, ఏ విద్య మీకు రానవలసినటువంటి అవసరం లేదు, ఇదివరకు మీరు విశేషమైనటువంటి సాధనలు చేసి ఉండవలసిన అవసరము లేదు. ఇప్పటి నుంచి నేను చెప్తున్నటువంటి విషయాలను మీరు అవగాహన చేసుకుని మీ జీవితాలలో కావలసినటువంటి మార్పులు తెచ్చుకోగలిగితే రేపు దేవాలయాలలో నడపబోయేటటువంటి గురుకులాలలో మీరు ఋషులు ఋషికులుగా పనిచేయగలుగుతారు. స్త్రీలైనా పురుషులైనా కానీ దానికి కావలసినటువంటి జ్ఞానం మీరు సంపాదించుకోవాలి. దానికి మీ వయస్సుతో సంబంధం లే, ఇంకా వయస్సు ఎక్కువ ఉంటే ఇంకా మంచిదేమో, దానివల్ల కొంచెం గౌరవం ఎక్కువ వస్తుంది. చిన్నపిల్లవాడు చెప్పిన దానికంటే కూడా పెద్దవాడు చెప్పిన దానికి సహజంగానే కొంచెం గౌరవం ఎక్కువ ఉంటుంది కనుక. ప్లస్ మీకు ఇదివరకు ఏమి తెలిసి ఉన్నది అన్నది ముఖ్యం కాదు, ఇప్పుడు నేను ఏమి చెప్తున్నాను అన్నది ముఖ్యం, అది గుర్తుంచుకోండి. మనం నేర్చుకోబోయి మన కుటుంబాలలో మన దేశంలో మన ప్రాంతాల్లో చెప్పుకుంటూ రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాలలో ప్రపంచం అంతటికీ ఒకే ఒక విద్యగా మారబోయేటటువంటి విద్యను మనము ఆధ్యాత్మ విద్య అని పిలుస్తాం, భగవంతుడికి సంబంధించిన విద్య అని పిలుస్తాం ఆధ్యాత్మ విద్య. ఇది మనం చెప్పేటటువంటి పేరు, కానీ రాబోయేటటువంటి రోజులలో దీనిని ఏ పేరుతోనే పిలవాలనే రూల్ ఏం లేదు. దీనికి రాబోయేటటువంటి రోజులలో పిల్లవాడు దగ్గర నుంచి పెద్దవాడు వరకు నేర్చుకునేటటువంటి విద్యను ఏంటి అంటే సంజీవనీ విద్య అని పిలుస్తాం మనం, జీవన సాధన అని పిలుస్తాం. జీవించటం ఎలా అనేది నేర్పేటటువంటి విద్య, జీవించటం ఎలా అది మనం నేర్పబోయేటటువంటి విద్య, మనము నేర్చుకుంటున్నటువంటి విద్య. ఏ విద్య నేర్చుకోవాలన్నా ఆ విద్యకి సంబంధించినటువంటి కుశలత మనకి రావాలి. ఇంజనీర్ అంటే కుశలమైనటువంటి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అయితే యోగ్యుడైన డాక్టర్ అవ్వాలి, లెక్చరర్ అయితే బాగా పాఠం చెప్పగలిగేటటువంటి లెక్చరర్ అవ్వాలి. కుశలత, నిపుణత, మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో మీరు నిపుణత ఉంటే మీరు ప్రపంచ విఖ్యాతి గాంచుతారు. ఏమీ లేకుండా అల్లరి చిల్లరగా బ్యాటు బాలు పట్టుకు తిరిగితే ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు, నాయనా నువ్వు క్రికెట్ ఆడుకు, పిచ్చి పనులు చేయబాక చదువుకో అంటారు. కానీ వాళ్లే మినిస్టర్స్ అయ్యి పార్లమెంటులో సమావేశం జరుగుతూ ఉంటే ఏమని చెప్తున్నారు, బ్యాటు బాలు పెట్టి మన వాళ్ళు ఆడుతున్నారు అంచేత మేము ఇవాళ పేపర్ చూశారా, చూడలేదు అంచేత మీకు తెలియటం లేదు, పేపర్ కూడా చూస్తూ ఉండాలి. సభ వాయిదా వేశారు 2 గంటల వరకు, ఇండియా ఆడుతోంది గెలవబోయేటట్టుంది అంచేత ఇంకా సమావేశాలు లేవు, సభలు లేదు, పార్లమెంటు సమావేశం పోస్ట్ పోన్ అయింది. మరి మన పిల్లవాడు బ్యాటు బాలు పట్టుకుంటే మనం ఏం చెప్తాం, వద్దంటాం. కానీ నిపుణత వస్తే, నీకు బ్యాటు బాల్ ఆడటంలోనే నిపుణత వచ్చేస్తే ప్రపంచం అంతా నీ వైపు చూస్తుంది. చేత నిపుణత్వం కావాలి. యోగ కర్మసు కౌశలం, వంట చేయటం బాగా వస్తే 4 నెలల కిందట ఒక చాలా పేరు ఉన్నటువంటి మంత్లీ మ్యాగజైన్ ఉంది, రీడర్స్ డైజెస్ట్ అని, ఇప్పటికి కూడా అది అంత గొప్పదైనటువంటి మాసపత్రిక ఇంకోటి లేదు, చాలా మంది దాన్ని అందులో ఏదైనా పడింది అంటే అది చాలా గొప్పది, ఇంకా దాన్ని మనం శంకించాల్సిన అవసరం లేదు అని. దాంట్లో వంట బాగా చేసినటువంటి వచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి రాశారు. వాణ్ణి ఒక పూట కనుక మీరు మా ఇంట్లో వంట చేసి వెళ్ళు నాయన మా పెళ్లికి అంటే వాడు $50 మిలియన్ అడుగుతాడు. $50 మిలియన్ అంటే కొన్ని కోట్ల కోట్ల రూపాయలు రోజుకి, అంతకంటే తక్కువలో అసలు మన వైపు చూడేవాడు. ఏంటయ్యా నీకు చాలా బాగా వచ్చింది అంటే వంట చేయటం వచ్చింది. ఇంచేత భౌతిక జగత్తులో ఏ విద్య అయినా కూడా మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలి అంటే ఆ విద్యలో మీరు నిపుణులై ఉండాలి. మీరు ఎక్స్పర్ట్స్ అయితే చాలా, ఏదైనా కావచ్చు, అది పాట పాడటం కావచ్చు, వీణ వాయించడం కావచ్చు, వంట చేయటం కావచ్చు, బ్యాట్ బాల్ పట్టుకుని ఆడటం కావచ్చు, హాకీలో టెన్నిస్ లో అన్ని ఆటల్లోనూ కోట్లు గణించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంచేత ప్రశ్న మన పిల్లలకి వద్దు అని కాదు చెప్పడం, నువ్వు చేసేదేదో చాలా బాగా చేయటం నేర్చుకో నాయన అని చెప్పాలి. వాడు ఏం చేసినా సరే, అమెరికాలో డల్లాస్ యూనివర్సిటీలో యూనివర్సల్ వాచ్మెన్ అని, వాచ్మెన్ అంటే మీకు తెలుసు కదా వాచ్మెన్ అంటే ఏంటి, కాపలా కాసేవాడు. వాడు మీ ఇంటికి వచ్చి ఒక గంట కాపలా కాయాలి అంటే $100 ఇవ్వాలి వాడికి, $100. కానీ ఇంకా వాడు నుంచున్నాడు అంటే అంతే, ఇంకా మీరు కళ్ళు మూసేసుకోవచ్చు, ఏమి మీ ఇంటికి ప్రమాదం జరగదు. ఇప్పుడు వాచ్మెన్ ఉద్యోగం అయితే గ్యారంటీగా వాడు నిద్రపోతాడు. కానీ నాకు డబ్బు రావటం లేదు, నాకు ఎవడో ఉద్యోగం ఇవ్వటం లేదు. ఇప్పుడు నేను చెప్పాను ఆ డల్లాస్ యూనివర్సిటీ వాచ్మెన్, వాడికి $100,000 ఇచ్చి మా ఇంటికి వాచ్మెన్ గా ఉండండి, మా కంపెనీకి వాచ్మెన్ గా ఉండు నాయన, మా వాచ్మెన్ అందరికీ కాపలా ఎలా కాయాలో నేర్పు నాయన అని అడుగుతున్నారు. కుశలము, కౌశలము, ఎక్స్పర్టైజ్, నిపుణత, అది నేర్చుకోండి. మీరు ఏ పని చేసినా సరే నిపుణతగా ఏ పని చేయలేకపోయినా మీ వైపు ఎవడు చూడడు, ఏ పనైనా అంతే. బాగా ఏ పని చేయగలిగినా అందరూ మీ వైపే చూస్తారు. అంచేత ఈనాడు భౌతిక జీవితంలో ఉన్నటువంటి విద్యలో నిపుణత, కౌశలం చాలా బాగా నేర్చుకోవాలి. ఏ పని చేసినా కూడా యజ్ఞం చేస్తే లైన్లో కూర్చోగలగాలి, పద్ధతి ప్రకారము చూసుకోవాలి. 10 లెక్క పెట్టలేమో మనం, 10 ఆహుతి చాలా తీవ్ర స్థాయిలో గట్టిగా పలకాలి. అంటే ఎంత కేర్లెస్ గా మనస్సు అక్కడ లేకుండా యజ్ఞంలో ఆహుతులు ఇస్తున్నాం మనం. లైన్లో కూర్చోటం, ముగ్గురు ముగ్గురు లైన్లో కూర్చుంటే చాలు, మిగతా వాళ్ళు చుట్టూరా ఎలా అయినా కూర్చోవచ్చు. మొదటి బ్యాచ్ లేచిపోగానే ముందుకెళ్తూ ఉంటాడు. దానికి ఇంత గందరగోళం ఎందుకు, మనం ఉన్న 30 మందికి? కుశలత్వం, నిపుణత, అందుకు చెప్తున్నా చూడటానికి ఒక క్రమ పద్ధతిగా ఉండాలి. ఎందుకు ఈ క్రమ పద్ధతి ఇంత ముఖ్యము అంటే, కోరికలు తీర్చుకోవాలి అనుకుంటే యజ్ఞ విధానం మీకు తెలియాలి. ఇందాక నేను చెప్పాను కదా, వాడు కుశలమైనటువంటి బ్యాట్స్మెన్, వాడు పాఠాలు చెప్పగలడు, వీడి వైద్యం చేయగలడు, ఇలా రకరకాల క్షేత్రాలలో వాడు చాలా ఎక్స్పర్ట్. కానీ మనం నేర్చుకునేటటువంటి విద్య ఏంటి అంటే, ఏ క్షేత్రంలో అయినా నువ్వు ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. తేడా అర్థమైందా నేనేం చెప్తున్నానో అది అర్థం చేసుకోండి. మీరు క్రికెట్ ఆడక్కర్లే, మీరు డాక్టర్లు అవ్వక్కర్లే, మీరు పాఠాలు చెప్పక్కర్లే, మీరు వంటలు చేయక్కర్లే, మీరు కాపలాలు సూపర్వైజర్గా ఉండక్కర్లే, ఇంజనీర్ అవ్వక్కర్లే, ఏం నేర్పబోతున్నా మనం, నువ్వు ఏది నేర్చుకోవాలన్నా ఆ విద్యలో నువ్వు కుశలుడివి, నిపుణుడివి, ఎక్స్పర్ట్ ఎలా అవ్వగలవు అనే విద్య మనం చెప్తున్నాం. ఇది ఎవరికి కావాలి? అందరికీ కావాలి. వంట చేయటం బాగా చేయాలి అంటే అందులో ఎక్స్పర్టైజ్ కావాలి. ఇంజనీర్ అవ్వాలి అంటే అందులో ఎక్స్పర్టైజ్ కావాలి. డాక్టర్ అవ్వాలి అంటే అందులో ఎక్స్పర్టైజ్ కావాలి. జీవించాలి అంటే అది మనం మర్చిపోయాం, జీవించటం మర్చిపోయాం. మిగతా అంతా చాలా బాగా చేయటానికి ప్రయత్నిస్తున్నాం తప్ప, పుట్టిన దగ్గర నుంచే చివరి పోయే క్షణం, ప్రాణం పోయే క్షణం వరకు కూడా మీ చేతిలో ఉండవలసినటువంటి విద్య ఏంటి అంటే జీవించటం అనేటటువంటి విద్య. మీకు జీవించటం తెలియాలి. ఒక పడవలో, గంగానదిలో ఒక తీవ్రమైనటువంటి ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ అంటే వరద వచ్చింది. సరే ఒక పండితుడు నది దాటాల్సి వచ్చింది అర్జెంటుగా. సరే ఒక పడవ వాణ్ణి బతిమాలుకున్నాడు. సరే నేను దాటిస్తాను బాబు, దానికి ఏముంది అన్నాడు. పండితుడు అంటేనే అర్థం ఏంటంటే ఎదుట వాడిని మాట్లాడినవాడు, వాడే మాట్లాడాలి అంతే కదా. తప్పితే వాడు పండితుడు అవడు. పడవలో ఆవిడున్నాడు, పడవ నడిపేవాడు ఉన్నాడు, పండితుడు ఉన్నాడు. మరి వీడు నోరు మూసుకు కూర్చోలేడుగా, అంచేత నాయన నీకు జ్యోతిషాస్త్రం తెలుసా అన్నాడు. పొడవండి అంటే పండితులు ఎంత అసందర్భంగా ప్రశ్న వేస్తారో అలాంటి ప్రశ్నలు మనం కూడా వేస్తున్నామేమో జాగ్రత్తగా చూసుకోండి. 10 మందిలో ఉన్నప్పుడు 10 మందికి ఉపయోగపడేటటువంటి మాట ఏదైనా విలువ సంతరించుకుంటుంది తప్ప, వాడెవడికో ఎకనామిక్స్ లో పండితుడు కనుక వాడు మ్యారేజ్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఎకనామిక్స్ గురించి వాడు చెప్పడం మొదలెట్టాడు అనుకోండి, వాడి మాట ఎవడు విండుగా? అర్థమవుతుందా చెప్తుంది? చేత ఈ పండితుడు గారు నది దాటుతున్నారు, పడవ నడిపేవాడిని అడిగాడు, ఏన్నాయన నీకు జ్యోతిషాస్త్రం వచ్చునా అని. రాదు అన్నాడు. ఓ పావులా వంతు జీవితం వేస్ట్ అయిపోయిందయ్యా నీది, ఓ పాతిక భాగం జీవితం వేస్ట్, జ్యోతిషాస్త్రం లేకపోతే ఎలా అన్నాడు. సరే ఇంకసేపు వెళ్ళాడు. మరి మీరు ఊరుకోలేడుగా పండితుడు, నీకు లెక్కలు వచ్చా పోనీ అన్నాడు. జ్యోతిషాస్త్రంలో చాలా లెక్కలు కట్టాలి, పోనీలే నువ్వు అంత పెద్ద లెక్కలు కట్టలేవు, చిన్న చిన్న ఎక్కాలు అవి వచ్చా అన్నాడు. రాదు స్వామి అన్నాడు. 50% నీ జీవితం వేస్ట్ అయిపోయింది, నీకు లెక్కలు కూడా రావు, ఇంకా నీ జీవితం ఎందుకు పనికొస్తుంది అన్నాడు. ఇంకాస్త దూరం వెళ్లారు, మధ్య నదిలోకి వచ్చారు. వరదలా ఉంది నది, కనీసం అక్షరాలు గుర్తించడం వచ్చా నీకు? అక్షరాలు రాయటం అది రాకపోతే రాకపోయింది, కనీసం నీకు అక్షరాలు గుర్తించడం వచ్చా అన్నాడు పండితుడు. పాపం అంటే దయతలుస్తున్నాడు పొడవవాడి మీద, పోనీలే నీకు జ్యోతిషం రాదు లెక్కలు రావు, పోనీ కనీసం అక్షరాలు గుర్తించగలవా అన్నాడు. 75% నీ జీవితం వేస్ట్ అయ్యా, ఇంకెందుకు, అది కూడా నీకు రాకపోతే ఎలా అన్నాడు. ఈ లోపల కర్మకాలి ఆ పడవలో చిల్లు పడింది, నీళ్ళొచ్చేస్తున్నాయి లోపలికి. ఏమయ్యా స్వామి, మహాపండితుడా నీకు ఈత కొట్టడం వచ్చా అన్నాడు పడవవాడు. రాదన్నాడు. సరే నీ కర్మ, నీ జీవితం పూర్తిగా పోయింది, నేను పోతున్నాను అన్నాడు. అని వాడు దిగారు. సరే అది కథ అంతరార్థం అర్థమైందా? జీవించటం రాకపోతే నువ్వు పండితుడు అవుతే ఏంటి, జ్యోతిషాస్త్రవేత్త అవుతా ఏంటి, అవతార పురుషుడు అవుతే ఏమిటి, ఏమవుతే ఏం లాభం? అంచేత మనం నేర్చుకునేటటువంటి విద్యకి జీవన సాధన శిబిరము అంటాం మనం. మనం జీవించటం ఎలా అని నేర్చుకుంటాం మనం. అంచేత ఈ 10 రోజుల క్యాంప్ అయిపోగానే మీకు జీవించటం వచ్చేయాలి. అంచేత జీవించటం మీరు ఆల్రెడీ చేస్తున్నారు, మీరు బతికే ఉన్నారు కదా, జీవించే ఉన్నాం కదా. ఏంటి మనకి రాదు, జీవించటం ఎలా రాదు? ఆ జీవించటం ఎలా అని నేర్చుకునే దాంట్లో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే యజ్ఞ విధానం. భారతదేశంలో ఏది కావాలన్నా యజ్ఞమే, వర్షం కావాలన్నా యజ్ఞమే, శత్రువులతో యుద్ధం చేయాలన్నా యజ్ఞమే, పిల్లలు పుట్టకపోతే యజ్ఞం, పెళ్లి చేసుకుంటే యజ్ఞం, అంత్యేష్టిక్రియలు. శరీరం వదిలేసిన తర్వాత కూడా చివరిసారిగా జరిగేది యజ్ఞమే, అంత్యేష్టిక్రియ అనేది కూడా ఒక చాలా గొప్పదైనటువంటి యజ్ఞం. కానీ యజ్ఞం ఏం చెప్తోంది అన్నది మర్చిపోయాం మనం. జీవించటం ఎలాగో చెప్తుంది మనకి. ఎలా జీవించటం? రాజుగా అవుతే ఎలా జీవించాలి, అమ్మగా అవుతే ఎలా జీవించాలి, తమ్ముడుగా అవుతే ఎలా జీవించాలి. ముందు మనము పుట్టాక తల్లిదండ్రులు గురువు సమాజంతో సంబంధాలు ఉంటాయి మనకి. ఈ సంబంధాలు కరెక్ట్ గా ఉంటే మన జీవితం బాగానే ఉంటుంది. ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా, సంబంధాలు కరెక్ట్ గా పెట్టుకోవడం చేత కాకపోతే, మనిషికి మనిషికి మధ్య సమానమైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి దెబ్బలాట్లంటే, అమెరికా ఇరాక్ మధ్య యుద్ధం వచ్చినా, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వచ్చినా, అత్త కోడళ్లకి మధ్య యుద్ధం వచ్చినా, అన్నదమ్ముల మధ్య యుద్ధం వచ్చినా, ఎవరి మధ్య ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి అశాంతి వచ్చినా, ఆ అశాంతికి కారణం ఏంటి అంటే మనకి జీవించటం చేత కాదు. జీవించటం చేత కాదు జీవించటం అనేటటువంటి దానికి మన ఋషులు పెట్టినటువంటి పేరు ఏంటి అంటే యజ్ఞము. యా జ్ఞా, జ్ఞా అంటే తెలుసుకోవటం, యా అంటే ఎవడవుతే, ఎవడవుతే తెలుసుకుని చేస్తాడో వాడు యజ్ఞం చేస్తాడు. తెలుసుకుని చెయ్యాలి. దాన్ని ఏం తెలియాలి? కర్మకాండ తెలియాలి. ఎందుకు అలా చేస్తున్నామో తెలియాలి. డాక్టరు స్టెథోస్కోప్ వాడతాడు, బీపీ ఆపరేటర్స్ వాడతాడు, కాంపౌండర్ కూడా స్టెథోస్కోప్ వాడగలడు, బీపీ ఆపరేటర్స్ వాడగలడు. కానీ మనం కాంపౌండర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కంటే పెద్ద ఏంటి, ఎండీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇంకా కావాలి అంటే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. కానీ వాడు స్టెథోస్కోపే వాడతాడు, వాడు ఇంజక్షనే వాడతాడు, వాడు బీపీ ఆపరేటర్సే వాడతాడు. ఇందాక నేను చెప్పానే 50 మిలియన్ డాలర్లు వంటవాడు వాడు అడుగుతాడని, వాడికి గిన్నె కావాలి వంట వండాలంటే, వాడికి నీళ్లు కావాలి, వాడికి ఉప్పు కావాలి, వాడికి కారం, అవేం లేకుండా వాడు వండలేడుగా. మరి మనం మన ఇళ్లలో చేస్తున్నటువంటి వంట అంచేత 50 మిలియన్ డాలర్లు తెచ్చుకునే వంట వాడికి, మనము చేసుకునేటటువంటి వంటకి వనరులు ఒకటే, కొత్తదేమి కాదు. కావాల్సింది ఏంటంటే తెలుసుకుని చేయటం. ఆ తెలుసుకుని చేసేటటువంటి దాంట్లో 21 సూత్రాలు ఉన్నాయి. ఎవడు ఎంత గొప్పవాడు అవ్వాలనుకున్నా, ఎవడు ఎంత వాడి వాడికి సంబంధించినటువంటి విధానంలో ఎంత గొప్పవాడు అవ్వాలనుకున్నా 21 సూత్రాలు వాడికి కావాలి. ఆ 21 సూత్రాలతో 4 మానసిక స్థితులు కావాలి. ఇది దీన్ని కలిపి మనం 24 గాయత్రి మంత్రం అంటాం. అంచేత యజ్ఞం చేస్తున్నప్పుడు మంత్రాలు చదవటానికి, యజ్ఞాలు చేయటానికి 4 ఉంటారు, బ్రహ్మ, హోత, ఋత్విక్, దాని తర్వాత యాజకుడు, యజ్ఞం చేసేవాడు. దీనికి ప్రతిగా మనం ఇక్కడ 3 ముగ్గురు ఒకదాని వెనకాతలు ఒకళ్ళు కూర్చోమన్నాను. ఎంతమందిని చుట్టూరా కూర్చోమన్నాను? 7 7 ముళ్ళు. వీళ్ళు హోత, ఆహుతులు వేసేవాళ్ళు. వీళ్ళు మారుతూ ఉంటారు. మొదట 7 కూర్చున్న తర్వాత వెనకాతలు వచ్చేస్తే మళ్ళా ఇంకోడా లైన్లో చేస్తాడు. అంచేత ఎప్పుడు కూడా దాని చుట్టూరా 21 మంది ఉండాలి. మనుషులు అంతమంది ఉంటే 21 మంది, లేకపోతే 14 మంది, 14 లేకపోతే 7 లేకపోతే ఒకడే కూర్చొని చేసుకుంటాడు ఇంట్లో, అది వేరే విషయం. కానీ పద్ధతి ప్రకారము నిజమైనటువంటి యజ్ఞ కర్మకాండ జరగాలి అంటే 21 మంది చుట్టూరా కూర్చుంటారు. చూసే వాళ్ళందరూ బయట 8,000 మంది అయినా కూర్చోవచ్చు. 1,000 మంది కూర్చున్నప్పుడు ఒక యజ్ఞకుండం పెట్టాం మనం, ఓ 700 యజ్ఞకుండాలు పెడతాం. ప్రతి యజ్ఞకుండం చుట్టూ 21 మంది కూర్చుంటారు. అర్థమైంది కదా? అంచేత మనుషులు పెరిగిన కొద్దీ ఏం చేయాల్సి వస్తుంది? మనము యజ్ఞకుండాన్ని పెంచాల్సి వస్తుంది. ఈ యజ్ఞ విధానంలో మనం నేర్చుకునేటటువంటి విద్యని ఎలా నేర్చుకోబోతున్నాము అనే దానికి 24 అక్షరాలు కలిగినటువంటి ఒక మంత్రాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఏం నేర్చుకోబోతున్నామో అర్థమైందా? నేను చెప్పింది ఎలా జీవించాలో నేర్చుకోబోతున్నాం. ఎంత అద్భుతంగా జీవించాలి! వాడు శరీరం లేకపోయినా కూడా వాడి పేరు మన కోరికల్ని తీరుస్తూ ఉంటుంది. రాముడి పేరు చెప్పినా, కృష్ణుడి పేరు చెప్పినా, సాయి పేరు చెప్పినా, సమాధి చెందినటువంటి గురువుల యొక్క పేర్లు ఏమి చెప్పినా కూడా వాళ్ళకి జీవించటం వచ్చు కనుక మీరు వారి దగ్గరికి వెళ్లేసరికల్లా ఆ వేడి మీకు అందుతుంది, మీ జీవితాలు కరెక్ట్ అయిన లైన్లో పడిపోతాయి. కానీ రోజు కలుసుకుని రోజు వాళ్ళు చెప్పినట్టు జీవిస్తే మీ జీవితాలు ఎప్పుడు కరెక్ట్ లైన్లో ఉంటాయి. నాకు కష్టం వచ్చినప్పుడే వస్తాను, తప్పేం లేదు. కష్టం వచ్చినప్పుడు వచ్చినా కష్టాలు పోతూ ఉంటాయి. సుఖంగా ఉన్నప్పుడు వస్తే ఇంకా ఎక్కువ సుఖపడతారు. అది మర్చిపోతాం మనం చాలాసార్లు. అంచేత ఈ సంజీవనీ విద్య, ఈ జీవన సాధన విద్య రెండిటి మీద ఆధారపడింది. ఒకటి ఏం చెప్పాను, మన నిత్య జీవితంలో కుశలత్వం కావాలి. రెండోది పరిశ్రమ కావాలి. వాడు కుశలత్వం ఎక్కడొచ్చింది? నిపుణత ఎందుకు వచ్చింది? కష్టపడ్డాడు వాడు ఆ మార్గంలో కదా. కష్టపడితే, ఎంత బాగా కష్టపడితే మీ క్షేత్రాలలో మీరు అంత పేరు తెచ్చుకుంటారు. ఆ కష్టపడేది ఎంత నిపుణతతో కష్టపడితే, ఎంత కుశలత్వంతో కష్టపడితే అంత పేరు తెచ్చుకుంటారు. జీవన విద్యలో ఇదే విధంగా రెండున్నాయి, సేవ, సంయమనము. ఇవి రెండు నేర్చుకుంటేనే మీరు జీవించటం నేర్చుకోగలుగుతారు. సేవ, సంయమనము. పరిశ్రమ బదులు ఆధ్యాత్మిక విద్యలో సేవ చేయటం నేర్చుకోవాలి. పరిశ్రమ బదులు ఆధ్యాత్మిక విద్యలో సేవ చేయటం నేర్చుకోవాలి. ఎక్స్పర్టైజ్, కౌశలం పెంచుకోవటానికి కావలసినటువంటి విద్య సంయమనం ద్వారా వస్తుంది, కంట్రోల్ ద్వారా వస్తుంది. ఇది రెండే సూత్రాలు. జీవించటం ఎలా అంటే, మీకు సంయమనము ఉండి సేవ చేయటం వచ్చింది అంటే మీరు ఆధ్యాత్మిక విద్యావేత్తలే. మీకు ఇంక ఎవరు ఏమీ నేర్పక్కర్లేదు. సేవ, సంయమనము. ఈ సేవ సంయమనము అనేటటువంటి దానికే ఇంకొక పేరు ఏంటి అంటే గాయత్రి యజ్ఞము. గాయత్రి ఏమో సంయమనం నేర్పుతుంది మీకు, యజ్ఞము ఏమో సేవ చేయటం ఎలాగో నేర్పుతుంది మీకు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి రెండు మీ జీవితాలలో ఉన్నాయా లేదో చూసుకోండి. సేవ చేయటం నేర్చుకోవాలి మీరు. సంయమనం, ఇంద్రియ నిగ్రహం, కంట్రోల్ ఉండటం నేర్చుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని, ఈ సంయమనాన్ని తపస్సు కూడా అని అంటాం మనం. మీరు పేర్లు ఏమైనా పెట్టుకోండి దానికి, తపస్సు సేవ, సంయమనము సేవ, ఇవి రెండే మేము నేర్చుకోవాలి. ఈ రెండింటికి నేర్చుకోవటానికి మీకు ఋషులు అందజేసినటువంటి విధానం ఏమిటి అంటే యోగ్యము గాయత్రి. అంచేత ఇవాళ గాయత్రితో మొదలెట్టుకుందాం మనం. ఈ గాయత్రి మనకి ఏమి నేర్పుతోంది, ఇది ముందు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాయత్రి మీకు ఏం నేర్పుతుంది అంటే ఊపిరి ఎలా పీల్చుకోవాలో నేర్పుతుంది. కొన్ని కోట్లాది కోట్ల మంది భారతీయులు గాయత్రి చేస్తూ ఉంటారు, కానీ అందరూ అంత గొప్పవాళ్ళు అవటంలే, అందరూ ఋషులు అవటంలే. ఇంకా మనకేమనిపిస్తుంది, గాయత్రి చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు కంటే అసలు పూజలు చేయకుండా ఉంటేనే బాగున్నా అనిపించేటట్టు పరిస్థితి వస్తుంది వాళ్ళది. దానికి కారణం ఏమిటి అంటే గాయత్రికి ఊపిరి పీల్చుకోవటానికి మధ్య ఉన్నటువంటి సంబంధము మనము నేర్చుకోవటము లేదు. తపస్సుకి గాయత్రికి మధ్య ఉన్న సంబంధము మనం తెలుసుకోవటం లేదు. సంయమనానికి గాయత్రికి మధ్య ఉన్న సంబంధము మనం తెలుసుకోవటం లేదు. మీరు చెప్తున్నటువంటి సంస్కృత పదాలు మాకు అర్థం కావటం లేదు, మాకు విదేశీ భాషలో చెప్పండి అంటే సెల్ఫ్ కంట్రోల్కి గాయత్రికి మధ్య ఉన్న సంబంధము అర్థం అవటం లేదు. ఆత్మ నియంత్రణ, మన మనస్సు ఎటు వెళ్లాలో, మన ఆలోచనలు ఎటు వెళ్లాలో అదే దారిలో వెళ్లగలిగేటట్టు చేసే విద్య గాయత్రి విద్య. సంయమన విద్య గాయత్రి విద్య, ఊపిరి పీల్చుకోవటం ఎలాగో నేర్చుకునేటటువంటి విద్య గాయత్రి విద్య. మరి గాయత్రి మనం అలా చేస్తున్నామా? ఎవరు ఎంత స్పీడ్గా చేయగలరు, ఎంత ఎక్కువ మంత్రజపం పూర్తి చేశాము, దాని మీద మనస్సు మాత్రమే ఉంది తప్ప అసలు గాయత్రి చేయటం వల్ల మీ మనస్సులు మారిపోతే, అంటే ఇంద్రియ నిగ్రహం అలవడితే, ఒకసారి గాయత్రి చేస్తే చాలు, మళ్ళా చేయక్కర్లే. మీరు నిషాదరాజు పేరు విన్నారు ఎక్కడైనా ఎప్పుడైనా? రామాయణంలో నిషాదరాజు కథ విని ఉంటారు. అతను నిషాదరాజుగా ఎందుకు పుట్టాడు అంటే ఒక్క చెప్తారు, పూర్వజన్మలో అంటే రామావతారం జరగక ముందు ఏ సత్యయుగంలోనూ ఒక ఋషి ఆశ్రమం ఉండేది. ఋషి ఆశ్రమాలు పూర్వకాలంలో రాజులకు ఏదైనా సమస్య వస్తే ఋషిని అడిగేవారు, ప్రపంచానికి ఏదైనా సమస్య వస్తే ఋషిని అడిగేవారు, వాళ్ళ రాజ్యానికి ఏదైనా సమస్య వస్తే ఋషిని అడిగేవారు. ఇప్పుడు సైంటిస్టులను అడుగుతున్నట్టు వర్షం కురవటం లేదు, ఆధ్యాత్మిక వేత్తలను అడిగితే వాళ్ళు చెప్తారు ఎలా వర్షం కురుస్తుందో, కానీ అడగంగా. పేపర్లలో వాటిలో ఎవడైనా నాకు కాస్త భక్తిగా ఉంది అని రాస్తే వాడిని పట్టుకుని ఏకటమే, ఏంటి వాడు బుద్ధి లేనివాడు అని. ఎవరు బుద్ధి లేనివాడో రాబోయే పదేళ్లలో తెలుస్తుంది, ఇప్పుడు తెలీదు. ఖచ్చితంగా రాబోయేటటువంటి పదేళ్లలో భగవంతుడు ఉన్నాడా అనేది శాస్త్రీయంగా నిరూపింపబడుతుంది. మన ఋషులు వాళ్ళు చేస్తున్నటువంటివి ఎంత అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రక్రియలో రాబోయే పదేళ్లలో తెలిసిపోతుంది. అందుకు ఈ క్లాసులు పెట్టేది నేను ఇంత తొందరపడి. తెలిసాక మీరు నేర్చుకునే లాభం, మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంది, గురువుల మీద ప్రేమ ఉంది, ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి అనే ఆతురత ఉంది మీకు, కానీ ఎలా నేర్చుకోవాలో మీకు తెలియజెప్పేటటువంటి విధానం చెప్పటమే నా ఉద్దేశం. అది చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ నేర్చుకున్నటువంటి వాళ్ళు చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్ల సంవత్సరాలలో వాళ్ల వెనక ప్రపంచం వెళ్తుంది, మాకు చెప్పండి అంటే మాకు చెప్పండి అని. కానీ ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక విద్యను బాగా నేర్చుకుంటే నాకు ABCD వచ్చండి వద్దు, ఎక్స్పర్టైజ్ తెచ్చుకోండి. ఎందులో ఎక్స్పర్టైజ్ తెచ్చుకోమంటున్నాను నేను మొట్టమొదట, ఊపిరి పీల్చుకోవటంలో ఎక్స్పర్టైజ్ తెచ్చుకోండి. మీ యొక్క కౌశలము, మీ యొక్క తెలివితేటలు ఊపిరి పీల్చుకోవటంలో చూపించండి. అది మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది. జీవించటం ఎలా అనేటటువంటి దాంట్లో సంజీవనీ విద్యలో మీరు నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటి అంటే గాయత్రి మంత్రం. మొట్టమొదట 5వ ఏట నుంచి మన పూర్వకాలంలో మన సమాజంలో గాయత్రి మంత్ర జపం కామన్ గా చేశారు. ఎందుకు చేశారు? నువ్వు రోజుకి 1000 సార్లు గాయత్రి మంత్రం అలా కళ్ళు మూసుకుని నీకు తెలిసినా తెలియకపోయినా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మీ శ్వాస మారుతుంది. మీరు గమనించారా, మనం ఇప్పుడు గాయత్రి చేసిన తర్వాత చాలా మందికి ఆయాసం వచ్చి ఉంటుంది, ఊపిరి పీల్చుకోవటం మనకి రాదుగా కరెక్ట్ గా. కానీ మీరు గాయత్రి ఇలా రోజు చేసుకుంటూ ఉంటే ఒక గంట సేపు సహజంగా మీ ఊపిరి దానికి అనుగుణ్యంగా మారిపోతుంది. మారిపోతే మీ ఊపిరి కరెక్ట్ అయిపోతుంది, కరెక్ట్ అయిపోతే అనేక రోగాలు పోతాయి. గాయత్రి మంత్ర సాధన చేస్తే, గాయత్రి అనుష్ఠానాలు చేస్తే రోగాలు పోయాయి, ఉద్యోగాలు వచ్చాయి, పెళ్లిళ్ళు అయ్యాయి అని అనేక అనేక ఉదాహరణలు ఉన్నాయి. యుగ యుగాల నుంచి, ఒకరోజు రెండు రోజుల నుంచి కాదు, సత్యయుగంలో ఉదాహరణలు ఉన్నాయి గాయత్రి చేస్తే కోరికలు తీరాయని. త్రేతాయుగంలో ఉదాహరణలు ఉన్నాయి గాయత్రి చేస్తే కోరికలు తీరాయని. ద్వాపర యుగంలో ఉన్నాయి, కలియుగంలో కనిపిస్తూనే ఉందిగా గాయత్రి చేస్తే లాభం వస్తుందని. ఇలాంటి ఋషి ఆశ్రమాలలో రాజులకి ఏదైనా సమస్య వస్తే అప్పుడు వస్తూ ఉండేవారు. అలాంటి ఒక ఋషి ఆశ్రమంలో ఆ దేశపు రాజుకి ఏదో సమస్య వచ్చింది, నేను ఒక తప్పు పని చేశాను, ఒక పాపం చేశాను నేను, ఆ పాపానికి నివారణోపాయం ఏమిటి అని అడగటానికి వచ్చాడు ఆశ్రమానికి. నిషాదరాజు కథ చెప్తూ చెప్తున్నాను, మీకు గుర్తుందా ఎక్కడ చెప్తున్నాను, మర్చిపోయారా, అర్థమైంది కదా. ఆ ఋషి ఎక్కడో టూర్కి వెళ్ళాడు, క్యాంప్కి వెళ్ళాను అనమాట, లేకపోతే జీవన సాధన సంజీవని విద్య క్లాస్ తీసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాడేమో. ఇప్పుడు ఆశ్రమంలో లేడు. ఆశ్రమంలో ఎవరున్నాడు అంటే ఋషి బాలుడు ఉన్నాడు, చిన్న కొడుకు ఉన్నాడు. సరే నాయన, మీ నాన్నగారు లేరా? లేరండి. ఏం కావాలి, కూర్చోండి, మంచి నీళ్ళు తాగుతారా అంతా అడిగాక, అయ్యో ఆయన లేరా, నాతో పాపం అయిపోయింది, నేను తప్పు పని చేశాను, తక్షణమే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నేను, ఇది జీవించటం ఎలా అనే దాంట్లో ఇది రెండో సూత్రంగా మీరు గుర్తుంచుకోండి. ప్రాయశ్చిత్తం, చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఏ గురువు కానీ ఏ అవతారమూర్తి కానీ మీకు సహాయపడలేడు. చేసిన తప్పు సవరించుకోవాలి. నేను బాగా చదువుకోలేదు, ఫెయిల్ అయిపోయాను, పాస్ అవ్వాలి అంటాడు. ఏం తప్పు చేశాడు అక్కడ? అంచేత పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి చదువులో, అంతే కదా. అంచేత మనం ఏ తప్పు చేశామో ఆ తప్పుకి సరిపోయేటటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచో ఒక పెన్సిల్ మనం తెచ్చుకున్నాం, పెన్సిల్ పోయింది, వాడు ఏమైనా అంటాడా మనని? ఎందుకు పోగొట్టావు అంటాడు మహా అవుతే. అదే వాడి దగ్గర నుంచో స్కూటర్ తెచ్చాం, స్కూటర్ పోయింది, ఏమయ్యా మొన్న పెన్సిల్ పోతే నన్ను ఏం అనలేదు, ఇవాళేమో స్కూటర్ పోతే ఆయే అన్నాం. ఇంచేత స్కూటర్ విలువ ఎక్కువైనది. సరే నువ్వు బాధపడకు, ఈ 10 రూపాయలు ఉంచుకోలే, నాతో నీ స్కూటర్ పోయింది, ఏం చేస్తాం సర్దుకో అంటే ఏమంటాడు వాడు? స్కూటర్ పోగొడితే నువ్వేం చేయాలి? కనీసము సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనేటటువంటి డబ్బైనా ఇస్తే వాడే ఇష్టపడ్డు కానీ పర్వాలేదు అంటాడు. ప్రాయశ్చిత్తం గురించి చెప్తున్నాను నేను. మనం ఏదైనా తప్పులు చేసి ఉంటే మనం చేసిన తప్పుకి స్థాయిలో ఉండవలసిన ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి తప్ప ఏదైనా సరే రామంటే పోయింది అలా ఏం పోవు. ప్రాయశ్చిత్త విధానంలో ఋషులు ఎక్స్పర్ట్స్. మీరు తప్పు చేశారా, సరే ఈ తప్పు మీరు ఇలా సవరించుకోండి. ఆ తప్పులు సవరించుకోవటంలో కూడా యజ్ఞం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం యజ్ఞం చేసేసుకుంటాం తప్ప యజ్ఞము మనకి ఊపిరి పీల్చుకోవటం ఎలాగో, మన కోరికలు ఎలా తీరుస్తుందో, మనం చేసినటువంటి తప్పుల్ని ఎలా సవరిస్తుందో మర్చిపోయాం మనం. అది మనము ఈ 10 రోజుల్లో ఇక్కడ నేర్చుకుంటాం. ఒకవేళ నేను నేర్పకపోతే మీరు నన్ను అడిగి నేర్పాలి, కావాలనే నేను మర్చిపోతాను కూడా కొన్ని చెప్పడం. ఇంచేటంటే మీరు సీరియస్ గా అవగాహన చేసుకోకుండా ఆశామాషిగా కేవలము వస్తే, నేను ఆశామాషిగానే చెప్తా, మీరు సీరియస్ గా నేర్చుకోదలుచుకుంటే, నేను ముందే చెప్తున్నాను, నేను మీకు ఇదివరకు ఏమీ తెలియాల్సిన పని లేదు, ఇక్కడ నేను చెప్తున్నది మీకు విని అర్థం అవుతే చాలు. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాలేదు, మళ్లీ మళ్లీ అడగండి, కలిసి ఉండం అనేది అందుకే కదా, మళ్లీ మళ్లీ అడగండి, మీకు అర్థమయ్యేంత వరకు అడగండి. ఏమేం నేర్చుకోవాలి మీరు? మొట్టమొదట శ్వాస ఎలా పీల్చుకోవాలో నేర్చుకోవాలి. సవ్యమైనటువంటి ఊపిరి ఉంటే మీకు రోగాలు రావు, అసంభవం. అడిగి ఇందుకు రావు అని అంత స్పష్టంగా చెప్తున్నాను అంటే అంటువ్యాధులు ఎవరికోసం ఆగారు రావు చూడు. ఈ అంటువ్యాధుల ఒక ఏమంటారు దాన్ని, వార్డు ఉంటుంది. ఆ వార్డులో నర్సులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, అటెండర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎప్పుడైనా అంటువ్యాధుల వార్డులో పనిచేస్తున్నటువంటి డాక్టర్కి అంటువ్యాధి వచ్చింది, ఆ వార్డులో పనిచేస్తున్నటువంటి వాడికి అంటువ్యాధి వచ్చింది అని ఎప్పుడైనా విన్నారా మీరు? పేరేం చెప్తున్నారు మీరు అది అంటువ్యాధి అని. అట్లా పంచేస్తున్న వాడికి అంటుకోవటం లే, అది మీకు అంటేసుకుంటుంది. ఆ వార్డులోకి వెళ్ళకపోయినా కారణం ఏంటి అంటే, భగవంతుడి యొక్క తమాషా ఏంటి అంటే, ఎవడు ఎక్కడ ఏ సేవ చేస్తాడో దానికి అనుగుణ్యమైనటువంటి శ్వాస ఇస్తాడు. అక్కడ డాక్టర్ డబ్బు తీసుకుంటూ ఉండొచ్చు కాక, కానీ సేవ చేస్తున్నాడుగా. అక్కడ నర్సులు కానీ అక్కడ ఉన్నటువంటి వార్డు బాయ్స్ కానీ సేవ చేస్తున్నారు కనుక, సేవ ఎక్కడ కరెక్ట్ గా ఉంటుందో అక్కడ రోగాలు రావు, ఏ రోగాలు రావు. అంచేత సేవ చేయటం మనం నేర్చుకోవాలి, ఊపిరి పీల్చుకోవటం నేర్చుకోవాలి, ప్రాయశ్చిత్త విధానం నేర్చుకోవాలి. ఇన్నాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని వేస్ట్ చేసేసాం మనం, నిరుపయోగంగా నిస్సారంగా ఎందుకు పనికి రాకుండా అతి అల్పమైనటువంటి భౌతిక సుఖాల వెనకాతల మనం వాడేసి వేస్ట్ చేసేసుకున్నాం. ఆ వేస్ట్ చేసినటువంటి కాలాన్ని మనం సవరించుకోవాలి, ఎక్కువ ఉపయోగించుకోవాలి. సంవత్సరం వల్ల రెగ్యులర్ గా చదివినటువంటి కుర్రాడు పరీక్షలప్పుడు కూడా ఎక్కువ చదవక్కర్లే. కానీ పరీక్షల వరకు చదవకుండా పరీక్షల దగ్గర పడ్డాక ఇంకేం చేయాలి వాడు? నైట్ అవుట్, రాత్రి పౌలు చదవాలి. అలాగే మన జీవితాలలో కూడా చాలా కాలం మనం ఈ విషయాలు తెలుసుకోకుండా వేస్ట్ చేశాం గనక, ఇంకా ఎక్కువ తీవ్ర స్థాయిలో ముఖ్యంగా చెప్పగలిగే వాళ్ళు వచ్చి చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు మీరు నేర్చుకోండి, అది టైం వేస్ట్ చేయకండి దాన్ని. ఇంకా మొట్టమొదట నేను గాయత్రి మంత్రం ద్వారా శ్వాసను ఎలా కంట్రోల్ చేయాలో నేర్పుతాను, దాని తర్వాత మన కోరికలు ఎలా తీర్చుకోవాలో నేర్పుతాను, దాని తర్వాత ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో నేర్పుతాను. కానీ నేను చెప్పిన దానికి తలకిందులుగా మీరు నేర్చుకోవాలి, ముందు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చేసిన తప్పు సవరించుకుంటే కదా సమయమైనటువంటి మార్గాల్లో పడతారు. ఆ ప్రాయశ్చిత్తం నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకుంటారు మీరు? కోరికలు ఎలా తీర్చుకుంటారో నేర్చుకుంటారు. దాని తర్వాత శ్వాస గురించి వెళ్తాం. ఇంకేత గాయత్రి మంత్రం గురించి, శ్వాస గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పి ఇప్పుడు ఆపుతాను. ఈ చెప్పింది మళ్ళా మీరు నెమరేసుకోండి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీలో మీరు మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకోండి. మీకేదైనా అనుమానాలు వస్తే సాయంత్రం క్లాసులో మళ్లీ నన్ను అడిగితే దాని తర్వాత చెప్తాను. ఒకసారి నడువు నిటారుగా ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి. గాయత్రి మంత్రానికి శ్వాసకి ఉన్న సంబంధం చెప్తున్నాను నేను, కానీ నేను ఒక పాయింట్ పూర్తిగా చెప్పలే, ఇంకా చెప్పలే నేను. అవునే, నాకు గుర్తుంది, కానీ మీకు కూడా గుర్తుండాలి. మాస్టరు మధ్యన ఎక్కడో ఆపేశారు, నేను తెలిసి ఆపాను మీరు అడగాలని, కానీ నాకు అనుమానం వచ్చింది మీరు మర్చిపోయారేమో అని. పర్వాలేదు, అది పూర్తి చేస్తారు. పూర్తి చేశాక ఇవాళ క్లాస్ బంద్, ఈ పూట క్లాస్. కళ్ళు మూసుకోండి, నడువు నిటారుగా ఉంచుకోండి. ఈ నడువు నిటారుగా ఉంచుకోవడం అనేది మొదటి ప్రాయశ్చిత్త విధానం. పెద్ద శిక్ష మీకు కొద్ది నిమిషాల్లో అర్థమవుతుంది నిటారుగా కూర్చోవటం ఎంత కష్టం. కానీ మీలో చాలా మందికి అలవాటు పడ్డారు మీరు, అది మీ అదృష్టం, పూర్వజన్మ సుకృతం. అన్నిటికంటే మీ సుకృతం ఏంటి అంటే, ఒక సద్గురువు దగ్గర ఉన్నారు మీరు. ఆ సద్గురువు యొక్క ప్రేరణ, ఆ వాతావరణము, ఆ వేడి మీకు తెలియకపోయినా మీకు అందుతోంది. కానీ మీరు తెలుసుకుని అందుకోవటానికి కావలసినటువంటి సాధనలో ముఖ్యమైనది ఏంటి అంటే, నడువు నిటారుగా ఉంచుకుని కళ్ళు మూసి కూర్చోండి, స్ట్రైట్ గా కూర్చోండి, చాలా స్ట్రైట్ గా కూర్చోండి. ఇది జీవించటం నేర్పే విద్య. అంచేత మీరు తర్వాత ఎప్పుడూ చేయలేరు, నేను చెప్పినప్పుడే చేయాలి మీరు స్ట్రైట్. దీనికి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి కూర్చునే ముందు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఈ శ్లోక అర్థం ఏంటి అంటే, సమం కాయ శిరోగ్రీవం, శిరస్సుని మెడను కాయాన్ని స్ట్రైట్ గా ఉంచుతాను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర, ధారణ చేస్తాను అచలం కదలకుండా, స్థిర కుదుటగా. దాని తర్వాత ఏం చేస్తాను? నాసికాగ్రం స్వం, నా యొక్క నాసికాగ్రాన్ని చూసుకుంటాను కళ్ళు మూసుకుని. అంచేత కళ్ళలో ఏం మార్పు రాదు, మీ భావన అంతే. గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటకు వస్తుంది, దాన్ని గమనించుకోండి. పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో మనస్సుని ఎటు అటు చెదరనివ్వకుండా శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. మీ నాసికా రంధ్రంలో ఆ శ్వాస యొక్క స్పర్శ తెలియాలి మీకు. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శ్లోకము ప్రాయశ్చిత్తానికి మొదటి సాధన. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ప్రాయశ్చిత్తం అయిపోగానే ఏమవుతుంది, శ్రీకృష్ణుడు చెప్తాడు అదే శ్లోకంలో, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తత. నువ్వు కనుక ఇలా స్ట్రైట్ గా కూర్చునే మీ శ్వాసనే చూసుకోగలిగితే ఇంతకంటే గొప్పదైనటువంటి లాభము నువ్వుకు ఉండదు, సర్వోత్కృష్టమైనటువంటి లాభం నువ్వు పొందుతావు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తత. ఒకవేళ నువ్వు పొందాల్సిన లాభం నువ్వు పొందలేకపోతే, యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే, ఎంత భయంకరమైనటువంటి కష్టం వచ్చినా కూడా నువ్వు విచలిత మనస్కుడివి కావు, ఎప్పుడు స్థిరంగానే ఉంటావు, నీ ఆనందానికి ఏమీ లోటు రాదు. అంటే గాయత్రి మంత్ర సాధనలో, జీవన సాధనలో, సంజీవని సాధనలో ఇది మొదటి మెట్టు. మెల్లిగా కళ్ళు తెరవండి. అంచేత రాజుగారు, నేను చేసినటువంటి పాపానికి నిష్కృతి ఏమైనా ఉందా, మీ నాన్న లేడే అయ్యో అన్నాడు. మీరేం చేశారు? చాలా పెద్ద పాపం చేశాను నేను, ఇంకా దానికి నిష్కృతి ఏంటో నేను బాగా మీ తండ్రి దగ్గర శిష్యుణ్ణే కదా, నాకు తెలియటం లేదు, నువ్వేదైనా చెప్తావా అని అడిగాడు. నాకు తెలుసండి, మరి నేను చెప్పమంటే చెప్తానన్నాడు, మీరు ఆచరించాలన్నాడు. సరే చెప్పన్నాడు. కళ్ళు మూసి కూర్చోండి, స్ట్రైట్ గా కూర్చోండి, మూడు సార్లు రామ 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 అనుకోండి అన్నాడు. సరే స్ట్రైట్ గా కూర్చున్నాడు, అనుకున్నాడు. పూర్వకాలంలో సత్యకాలంలో లాభం ఏంటంటే నువ్వు చేసిన పనికి ఇమీడియట్ గా రిజల్ట్స్ వస్తాయి. అతనికి అర్థమైపోయింది, నేను చేసినటువంటి పాపం పోయింది, మళ్లీ నేను సవ్యమైనటువంటి మార్గంలో పడ్డానని. మీ నాన్నకంటే నువ్వే గొప్పవాడు రా అని ముద్దు పెట్టుకున్నాడు ఆ చిన్న కుర్రాన్ని, వెళ్ళిపోయాడు. సాధనా శిబిరం ఎక్కడో ఏదో ఊళ్ళో ముగించుకుని ఆ తండ్రి మళ్లీ వచ్చాడు. రాగానే ఈ కొడుకు చాలా ఆనందంగా ఎగురుతో, నాన్న ఫలానా రాజు వచ్చాడు, ఈ తప్పు చేశట, ఈ ప్రాయశ్చిత్త విధానం చెప్పాను నేను, ఈ ప్రాయశ్చిత్త విధానం చెప్పావు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంసం దిశశ్చానవలోకయన్ కూర్చోమన్నాను. కూర్చున్నాక రామ 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 అని మూడు సార్లు అనమన్నానండి. తండ్రి కొళ్ళు మండిపోయింది. ఆయన చేసిన తప్పుకి ఒకసారి రామ అంటే చాలరా, ఒక మాత్ర వేసుకునే డయాబెటీస్ కి మూడు మాత్రలు వేస్తే ఏమవుతుందో మీకు తెలుసా, కోమలో వెలుగుతాడు మనిషి, ఓవర్ డోస్ అవ్వకూడదు. ఒక నామనామంతో పోయేటటువంటి దానికి నువ్వు ఇంకా రెండు నామనామాలు ఎక్కువ చెప్పావా, ఫోన్ నువ్వు నిషాడితో అయిపోగాక అని తిడతాడు. అప్పుడు మళ్ళా సరే శాప విమోచన, మళ్ళా ప్రాశ్చిత్తాలు ఉంటాయి కదా, అందుకని ఈ కథ చెప్పాను నేను. కానీ అంత అద్భుతమైన మంత్రాన్ని, అంత అద్భుతమైనటువంటి సాధనలు ఉంచుకుని మనం ఎందుకు ఇలాగే ఉన్నాము, ఎందుకు మన జీవితంలో మార్పు రావటం లేదు, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, దాన్ని మనం కనుక సవరించేసుకోగలిగితే ఈ జీవన సాధన శిబిరం అయిపోయే లోపల ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతమైనటువంటి మార్గంలో చేరుకుంటాయి. స్వస్తి. కళ్ళు మూసి కూర్చోండి. అందరూ సుఖంగా ఉందామని ప్రార్థన చేద్దాం. ఏకాగ్ర చిత్తంతో ఒక గిన్నెలోంచి ఒక గిన్నెలోకి నూనె పోస్తున్నప్పుడు అది ఎలా అఖండంగా నిరంతరంగా సాగుతూ ఉంటుందో, అలా భగవన్నామ స్మరణను కనుక మనం చేయగలిగితే ఇన్ని మార్గాలు మనకి అక్కర్లేదు. అదే మొదట మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయము. ఇందాక స్వామీజీ చెప్పిన విషయం కూడా అదే, కలౌ స్మరణాన్ ముక్తి, కలికాలంలో స్మరణ చేస్తే ఖచ్చితంగా మీకు ముక్తి వస్తుంది. కానీ ఆ స్మరణ మనకి ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు, మనం చేయదలుచుకున్న పిచ్చి పనులన్నీ చేసేసిన తర్వాత ఆ పిచ్చి పనుల ప్రభావం మన మీద పడుతున్నప్పుడు పిలిస్తే సరిపోదు. కానీ అది సరిపోతుంది, దాన్ని ఆర్తి అంటాం ఆ భక్తిని. తప్పేం కాదు, ఏ విధంగా భగవన్నామం చేసుకున్నా మంచిదే. కానీ చాలా మంచిది, చాలా గొప్పదైంది ఏంటి అంటే నిరంతరము నామస్మరణలో ఉండటం. ఆ నిరంతరము నామస్మరణలో ఉండలేనటువంటి వాళ్ళకి విషయ వాసనలలో సంసారంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి బాధ్యతలు, మనం నిరంతరము ఆ స్మరణ లేనటువంటి వాళ్ళకి యోగం చాలా అవసరం. ఆ యోగం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే మల విక్షేప ఆవరణలు పోగొట్టు. అంటే మన జీవితంలో అర్థం చేసుకుంటాము అంటే స్థిరముగా కూర్చోలేకపోవటము, స్థిరంగా ఆసనం లేకపోవటము అనేది మలము. స్థిరంగా ఉండదు అది, ఓ చోటు నుంచి ఓ చోటుకి కదులుతూ ఉంటుంది శరీరం. దానికే పొద్దున్న మనం చెప్పుకున్నది ఏంటి అంటే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. ఇది పద్ధతి, యోగ పద్ధతి. రెండే రెండు లైన్లలో ఒక శ్లోకంలో చెప్పాలి అనుకుంటే ఇదే. మీరు ఎప్పుడు యోగంలో ఉన్నారు అంటే ఈ లక్షణాలు మీలో ఉండాలి. ఏంటి సమం కాయ శిరోగ్రీవం, శిరస్సు గ్రీవ అంటే మెడ, కాయము స్ట్రైట్ గా ఉండాలి అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటి అంటే శిరస్సులో పొందినటువంటి ఆలోచన, విశుద్ధ చక్రం నుంచి వచ్చేటటువంటి వాక్కు, మన శరీరాలు చేసేటువంటి కర్మ త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఆసనం అంటే ఇవి రెండు అన్నమాట. ఒకటి మానసిక స్థితిలో కనుక మీరు చెప్పదలుచుకుంటే మనసులో వచ్చినటువంటి ఆలోచనే వాక్కులాగా బయటికి రావాలి, బయటకు వచ్చినటువంటి వాక్కు పరిపూర్ణమైనటువంటి ఆచరణలోకి రావాలి. దానిని మనము శారీరకంగా చూపించదలుచుకున్నప్పుడు మేము ఖచ్చితంగా మనోవాక్కాయ కర్మల త్రికరణ శుద్ధిగా జీవిస్తున్నాము అని బాడీ లాంగ్వేజ్ చెప్తుంది, మన శరీరం చెప్తుంది. ఎలా చెప్తుంది అంటే మీరు స్ట్రైట్ గా ఉంటారు, మెడ కరెక్ట్ గా ఉంటుంది, శిరస్సు కొంచెం ముందు వైపు ఉంటుంది, కొంచెం మరి ఇలా కాకుండా కొంచెం ముందు వైపు ఉండి, ఇంకా నిరంతరము కూడా మీరు మీ శరీరాన్ని అలాగే ఉంచుకోవాలి. తమాషా ఏంటి అంటే ఈ ఒక్క లైన్ చెప్పటానికి హాలీవుడ్ లో గంటకు $500 తీసుకుంటున్నారు ఈ మాట చెప్పటానికి. కానీ అక్కడ ఈ శ్లోకం చెప్పారు, అక్కడ శ్లోకం చెప్పే విధంగా మనం అంచేత అక్కడ దానికి ఏం పేరు పెట్టారు అంటే అలెగ్జాండర్ టెక్నిక్ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే అలెగ్జాండర్ అనేటటువంటి వాడు ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలో ముందు ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు హాలీవుడ్ లో చాలా ఎక్కువ ప్రచారంగా ఉంది. కానీ ప్రచారం అంటే ఏమిటో అర్థమైంది కదా. మీరు చేయవలసింది ఏంటి అంటే కనీసం నా మాట వింటున్నప్పుడైనా స్థిరంగా కూర్చోండి, స్ట్రైట్ గా కూర్చోండి, మెడవంచవద్దు. అలెగ్జాండర్ టెక్నిక్ ఏంటి, అలెగ్జాండర్ టెక్నిక్ ఎలా డెవలప్ చేశాడు, ఆ ఎలా డెవలప్ చేశాడో చెప్పే ముందు ఇవాళ పొద్దున్న దీని గురించి చెప్పిన ఈ మాటలు కూడా మీరు గుర్తుంచుకోండి. ఇలా కనుక మీరు కూర్చోగలిగితే సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. కూర్చోగలిగితే ఏమవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్తాడంటే అర్జునుడికి, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. ఇంతకంటే గొప్పదైనటువంటి లాభము మరి లేదు అని నీకే అర్థమవుతుంది అంటాడు. ఇది ఎవరు ఎవరికి చెప్పాడో అర్థం చేసుకోండి. లాభం గురించి మా అమ్మాయికి పెళ్ళవుతుందా, నా రోగం తగ్గుతుందా, ఇవి మనకి చాలా పెద్ద లాభాలు. ఇంతకంటే పెద్ద మనం ఆలోచించాం. కానీ అసలు ఇవి చాలా చిన్న లాభాలు కృష్ణుడి యొక్క దృష్టిలో. ఇంచేత అర్జునుడికి చెప్తున్నాడు యుద్ధ భీములు. ఇది ఏమని చెప్తున్నాడు, నువ్వు కనుక ఇలా స్థిరంగా ఉంచుకోగలిగితే, ఆసన శుద్ధి కనుక నీకు రాగలిగితే, ఇందాక పొద్దున్న స్వామీజీ చెప్తున్నారు 18 గంటలు స్థిరంగా కదలకుండా కూర్చునేవారు చిన్నప్పుడు 18 గంటలు. మనం 2 నిమిషాలు కూర్చోవాలంటే చేతులు కాళ్ళు కదిలిపోతాయి. కానీ అలా కూర్చుంటే ఏం లాభం అవుతుంది అని చెప్పాడు అంటే చెప్పాను కదా, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. అర్జునుడితో చెప్తున్నాడు. ఎలాంటి అర్జునుడితో, శివుడితో యుద్దము చేసి పాశుపతాస్త్రం గెలిచినటువంటి అర్జునుడికి చెప్తున్నాడు, నాయన నువ్వు తిన్నగా కూర్చుంటే అంతకంటే ఇది గొప్పదైన లాభం అని తెలుసుకుంటావు అని. అర్జునుడు శివుడితో యుద్దం చేసి పాశుపతాస్త్రం గెలిచాడు. ఆ గెలిచినటువంటి వాడికి ఈ మాట చెప్తున్నాడు, అది మనం అర్థం చేసుకోవాలి. మామూలు వ్యక్తులకి ఇంకా ఎంత లాభం అది. ఇంకా ఎలాంటి వాడు అర్జునుడు, ఇంద్రుడు యొక్క అర్ధసింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి. ఇంకా మానసికంగా ఎంత నియంత్రణలో ఉన్నటువంటి వాడు, ఊర్వశిని స్వయంగా తనంతట తాను అర్జునుల దగ్గరికి వలచి వస్తే అమ్మా అని పిలిచాడు. అటువంటి వ్యక్తికి కూడా అతను ఊహించలేనటువంటి లాభాలు వస్తాయి. అంత గొప్పదైనది ఆసన శుద్ధి యోగములో. అష్టాంగ యోగాలు ఉంటాయి, 8 పార్ట్స్ ఉంటాయి. అందులో యమ నియమ 2, దాని తర్వాత ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందాక చెప్పామే కలో స్మరణాన్ముక్తి అనేది ధ్యానానికి సంబంధించిన స్థితి. కంటిన్యూస్ గా నిరంతరంగా ఎటువైపు మనసు చలించకుండా మనం ఏం పనులు చేస్తున్నా, పానీయంబులు ద్రావుచున్, గుడుచుతున్, భాషించుచున్, తిరుగుచున్, తిరుగుచున్, చింతామృతాస్వాద సంధానుడై మరిచన్ సురారిసుతుడే తద్విశ్వం. ఏ మొత్తము విశ్వాన్ని మర్చిపోగలగాలి ఆ నామస్మరణలో. అది ధ్యానం యొక్క స్థితి. ఆ ధ్యానం యొక్క స్థితికి ఆసనాలతో స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇంచేత ఈ మొత్తము ఆసనము 2 అంగాలుగా మీరు గుర్తుంచుకోండి. ఒకటి శారీరకంగా వెనుపూస స్థిరంగా ఉండాలి, మెడ శిరస్సు స్థిరంగా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి, నిటారుగా ఉండాలి. ఇది భౌతికంగా మనం చేసేది. ఆచరణాత్మకంగా ఏం చేయాలి, మనస్సు, వాక్, ఆచరణ ఒకేలాగా ఉండాలి. మహాత్ములకి మిగతాకి వాళ్ళకి తేడా అదే చెప్తారు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన. మహాత్ములకి మనస్సు ఆ భగవంతుడి మీదే ఉంటుంది, మాట్లాడినా ఆ భగవంతుడి గురించి మాట్లాడతారు, వాళ్ళు చేసేటటువంటి కర్మలైనా కూడా భగవంతుడి యొక్క సేవలాగే వెళ్తాయి. భౌతిక జగత్తులో వాళ్ళు చేసేటటువంటి ప్రతి పని కూడా భగవంతుడి యొక్క పూజలాగే జరుగుతాయి. అది ఇంచేత ఇది ఆసన శుద్ధి గురించి చెప్పేటటువంటిది. దీనివల్ల ఏమవుతాయంటే అనేక రకమైనటువంటి మాలిన్యాలు తొలగిపోతాయి. ఏంటి రకరకాలైనటువంటి మాలిన్యాలు? ఉపయోగించినటువంటి ఒక వస్తువు ఏదైనా మన దగ్గర ఉంటే దాన్ని మళ్ళా చాలా రోజుల తర్వాత ఉపయోగించుకోదలుచుకుంటే అది పనిచేయదు. అలాగే మనము మన శరీరము లోపల ఉన్నటువంటి అనేక ఇంద్రియాలను అనేక అవయవాలను ఉపయోగించము. అది మనం చేస్తున్నటువంటి తప్పు. మాలిన్యం అక్కడ చేరుకుంటుంది మన శరీరంలో, చేతిలో, ఆ చేతుల్లో కూడా కుడి చేయ, ఆ కుడి చేతిలో ఏదో 2 మాత్రమే మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. మిగతాదంతా ఎప్పుడు కూర్చునే ఉంటాంగా. అందులో ఇప్పుడు బయటకు వెళ్లినా తిరిగినా ఏరోప్లేన్లో ఎక్కి కూర్చుంటాం, రైల్లో ఎక్కి కూర్చుంటాం, స్కూటర్ స్టార్ట్ చేసి కూర్చుంటాం. అంటే నిరంతరము మనకి శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు ఏ విధమైనటువంటి కదలిక ఉండదు. విదేశాలలో అయితే కదలికను ఎక్కువగా తీసుకువచ్చి మామూలుగానే విక్షేప స్థితిలో ఉన్నటువంటి మనస్సు ఇంద్రియాల యొక్క అదుపు తప్పినటువంటి ఈ శరీరము ఎక్సర్సైజ్ అనే పేరుతో మనం ఏం చేస్తాం అంటే ఇంకాస్త ఎక్కువ ఎగురుతాం మనం. అసలే మామూలుగానే కోతి, ఆ కోతికి ఏం చేశాం, కొంచెం తాగుడు పోసాం. అలాగా అసలే మనస్సు స్థిరంగా ఉండటం లేదు. స్థిరంగా లేనటువంటి మనస్సుకి ఇంకో పేరేం పెట్టాం మనం, ఎక్సర్సైజ్ అని పేరు పెట్టి దాన్ని నిగ్రహం చేసుకోవాలనేటువంటి కోరికతో ఎగరటం మొదలెట్టాం. దానివల్ల వచ్చేటటువంటి అనర్థాలు రాబోయేటటువంటి రోజులలో డాక్టర్స్ తెలుపుతారు. కానీ ఆసనాలలో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవమును ఎంత విధానంగా, ఎంత మీ శరీరానికి తగినట్టు మీ స్వయంగా కదుపుకోగలుగుతారు, కదిపి దాన్ని స్థిరంగా ఉంచుకుంటారు. తేడా అర్థమవుతుంది కదా ఆసనాలకి ఎక్సర్సైజ్కి. ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు చెప్పినట్టు మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలు పోవటానికి కుప్పిగంతులు వేస్తే చాలా బాగుంటుంది కదా, ఎక్సర్సైజ్ చేస్తే చాలా బాగుంటుంది కదా, చెమట్ల రూపంలో మనలో ఉన్నటువంటి మాలిన్యము కరిగిపోతుంది అని. కానీ మనం భౌతికంగా చేసేటటువంటి ఎక్సర్సైజెస్ వల్ల కేవలము సతహి అంటే ఏంటి, ఈ పైన ఉన్నటువంటి పొరలలో ఉన్నటువంటి మాలిన్యాలే పోతాయి తప్ప ఆ లోపల మన శరీరంలో సూక్ష్మకారణ శరీరాలలో ఉన్నటువంటి మాలిన్యాలు పోవు. కానీ ఆసనాలలో ఆ మాలిన్యాలు తప్పనిసరిగా పోతాయి. అందుకే చాలా మంది సిద్ధ పురుషులు వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక విశేషమైనటువంటి ఆసనంలో ఆ స్థితిని పొందారు అని చెప్పుకుంటాం మనం. ఉదాహరణకి లావోత్సే అనేటువంటి ఒక చైనీస్ ఫిలాసఫర్ ఉన్నాడు మన ఋషుల్లాగా. ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, ఒక ఆకు అలా కింద పడుతుంది, ఆకలా కింద పడుతున్నాడు. ఈయనలో భగవత్ సాక్షాత్కారం మేలుకుంది. మహావీరుడు గురించి ఏం చెప్తారు అంటే, గోధుహాసనంలో అతను ఆ ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధి పొందాడు అని. అలాగే విశ్వామిత్ర ఆసనం అని, వశిష్ట ఆసనం అని రకరకాలైనటువంటి ఆసనాలు ఈ మధ్య ఆసనాల పుస్తకాల్లో లభిస్తున్నాయి. కానీ మన భారతీయ ఆధ్యాత్మిక జీవిత విధానంలో ఏ ఆసనానికి మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే, పద్మము లేనటువంటి దేవుణ్ణి మనం చూడం. పద్మాసనాసీనుడై ఉంటాడు ఏ భగవంతుడైనా, లేకపోతే పద్మం మీద నుంచుని ఉంటాడు, లేకపోతే చేతుల్లో పద్మం ఉంటుంది. అంచేత మన శరీరానికి, మన ఆధ్యాత్మికమైన ప్రగతికి కావలసినటువంటి ఆసనాలలో చాలా ముఖ్యమైనటువంటి ఆసనము పద్మాసనం. ఇంచేత పేరులోనే ఉంది పద్మాసనము అంటే పద్మము లాంటి రిజల్ట్స్ ఇస్తుందని. పద్మము ఎప్పుడు కూడా సూర్యుడు వైపు తిరుగుతుంది. సూర్యుడు ఉంటేనే ఉత్సాహం దానికి. సూర్యుడు యొక్క శక్తి లేకపోతే పద్మము లైన్లో ఉండదు. కానీ ఎక్కడుంటుంది అది? చూపు సూర్యుడి మీద ఉంటుంది, ఉండటం మాత్రం బురదలో ఉంటుంది. ఉండటం బురదలోనే ఉండొచ్చు, ఈ సంసారంలోనే ఉండొచ్చు అదే. కానీ సంసారంలో ఉన్నప్పటికీ కూడా అది బురదలో ఉన్నా దాని దృష్టి ఎప్పుడు కూడా ఆ భగవంతుడి వైపు ఉంటుంది. కనుక మనం పద్మాసనాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేసుకునేటటువంటి ఒక అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా సాధనా క్యాంపుకి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతర విషయాలలో టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఆసన శుద్ధి గురించి ప్రయత్నించడం మంచిది. ఇందాక పొద్దున్నే స్వామీజీ చెప్తున్నారు, మీరు కనీసం 18 గంటలైనా కూర్చోకపోతే ఎట్టా అని. మరి మీరు ఈ 9 రోజుల్లో ఎంతసేపు కూర్చోవటం నేర్చుకుంటామో చూసుకోండి. అది ఆశ్రమంలో ఉన్నా ఆశ్రమంలో లేకపోయినా లక్షణం ఏంటి అంటే ఈ ఆసన శుద్ధి కావాలి ముందు. ఈ ఆసన శుద్ధి పోయిన తర్వాత ఇది మాలిన్యాల గురించి చెప్పాను నేను. శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలను ఆసనాల ద్వారా, రకరకాలైనటువంటి ఆసనాల ద్వారా మనం పోగొట్టుకోవటం ఎలా అన్నది పొద్దున్న ఆసనాల క్లాసులో మనం కొంచెం ఎక్కువ తీవ్రంగా అర్థం చేసుకుందాం. రెండోది ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినటువంటి శ్లోకంలో నేను సగం భాగమే చెప్పాను నేను మీకు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర అంటే ఇన్ని లాభాలు వస్తాయని చెప్పా. ఇన్ని లాభాలు వస్తాయని చెప్తున్నా మీరు ఏం కోరుకుంటే ఆ లాభం, అది శ్రీకృష్ణుడు ఇచ్చేటటువంటి గ్యారంటీ. దాని కింద ఇంకోటి చెప్పాడు, నువ్వు అది పొందలేదు, నువ్వు సాధారణంగా నువ్వు పొందలేనిది అంటూ ఏమీ ఉండదు ఈ ఆసనాలలో. కానీ ఒకవేళ ఏదో కర్మ విపాకం వల్ల పొందలేకపోతే అప్పుడేమవుతుంది, దాన్ని భరించగలిగేటటువంటి మానసిక దారుఢ్యం వస్తుంది. ఈ రెండింటి చేసుకున్న తర్వాత రెండో లైన్లో ఏం చెప్తాడు అంటే, సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్, భూకుటిలో ప్రాణాలన్నింటినీ సమావేశపరిచి అని ఇందాక స్వామీజీ చెప్పిన దానికి ఈ శ్లోకంలో ఉన్నటువంటి దానికి ఉన్న సమన్వయం మనం అర్థం చేసుకోవాలి. దీనిని మీరు ప్రాణాయామం అని కూడా అనవచ్చు. కానీ సాధారణంగా ప్రాణాయామము అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అది ఊపిరికి సంబంధించింది అని. ఊపిరితో మొదలెడతాం మనం, శ్వాసతో మొదలెడతాం, దాని తర్వాత శ్వాస లేని స్థితికి ఎదగాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కేవల కుంభకం అని అసలైనటువంటి ప్రాణాయామంలో మనిషి శ్వాసను ఉపయోగించుకోడు, తన సంకల్ప శక్తిని ఉపయోగించుకుంటాడు. అంచేత ఇక్కడ ఈ శ్లోకంలో భగవద్గీత 6వ అధ్యాయంలో వస్తుంది చెప్పినటువంటి శ్లోకం, సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్, ఏ దిశకి చూడకుండా మనస్సును మీరు ఎటువైపు వెళ్లనివ్వకుండా పద్మాసనంలో కూర్చుని. పద్మాసనంలో కూర్చోలే మాస్టారు అని చాలా మంది అంటారు. దానికి 2 సంవత్సరాల కిందట ఈ డయాబెటీస్, ఈ బీపీ ఇలాంటి బాధలు నాకు ఉండటం వల్ల రకరకాలైనటువంటి మందులు అది వాడుకున్నా ఆ బాధ తగ్గకపోవటం వల్ల నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళాను బెంగళూరులో. అక్కడ 180 కేజీల బరువు ఉన్నటువంటి ఒక పంజాబీ అతను వచ్చాడు నేచర్ క్యూర్కి. మోకాలు నొప్పి అతనికి 180 కేజీలు, 6.5 అడుగులు ఎత్తు, కాళ్ళు అవి ఎలా ఉంటాయి ఊహించుకోండి. మనం ఒక మనిషి అంతా ఒక కాలు ఒక తొడ ఉంటుంది. నా పక్క గదిలోనే అతన్ని ఉంచారు. ఆయన మోకాలు నొప్పి అంటే ట్రీట్మెంట్ ఏం చెప్పారంటే, నాయన నువ్వు ఆసనాలు వేయాలి అని మాకు 10 ఆసనాలు నేర్పారు సింపుల్వి, అందులో పద్మాసనం ఒకటి. ఇప్పుడు ఆయన పద్మాసనం వేయాలి మోకాలు నొప్పి. కుదరదనుకున్నాను నేను కూడా, 60 ఏళ్ళవాడు. కానీ రోజు ప్రయత్నం చేస్తుంటే 21వ రోజు వేసేసాడు. అంచేత అభ్యాసం, అంత బాధ మనకి లేదు, కాలు వంగనటువంటి బాధ ఏం లేదు మనకి. అతను అయితే కాలు వంగలేదు కనుక ఇంకో లాభం లేదు కనుక ఇంకో విధమైనటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏమీ లాభం లేదు, ఆపరేషన్ చేసినా కాలు మీరు మడవలేకపోవచ్చు, నొప్పి తగ్గొచ్చు అంతే, ఆపరేషన్ ఎందుకు లేని వచ్చాడు. 21వ రోజు వేసేశాడు. నేను ఒక నెల ఉన్నాను అక్కడ, అంటే ఇంకో 9 రోజుల తర్వాత నొప్పి ఎంత తగ్గింది అంటే 80% తగ్గింది అన్నాడు. ఇంచేత సంప్రేక్ష నాసికాగ్రంస్వం దిశశ్చ నవలోకేన అనే దాంట్లో మీరు స్ట్రైట్ గా స్థిరంగా కూర్చుని మీ దృష్టిని భూమధ్యం మీద పెడితే మీ శరీరంలో జరిగేటటువంటి ప్రాణ ఆవర్తన మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రాణాలు రకరకాలుగా మన శరీరాల్లో తిరుగుతూ ఉంటాయి, వాటిని గమనించాలి ముందు. సంప్రేక్ష బాగుగా దానిని గమనించు, ఏ విధమైనటువంటి దిశల వైపు మీరు చూడకుండా ఉంటే. ఇది యోగం యొక్క మొదటి స్థితి, చివరి స్థితి కూడా. మొదటి స్థితిలోనూ మనం ఇదే పని చేస్తాం, రోజు ఇదే పని చేస్తాం, తర్వాత కూడా అదే పని చేస్తాం. తర్వాత అంటే ఏంటి, ముక్తి వచ్చేసిన తర్వాత కూడా, సిద్ధి వచ్చేసిన తర్వాత కూడా. చాలా మంది అడుగుతారు మొదటిసారి చేసింది చివరిసారి చేసింది ఎందుకు అలాగే చేస్తామని. కారు డ్రైవింగ్ నేర్చుకునేటటువంటి వాడు, ముందు కారు డ్రైవింగ్ రాదు వాడికి, ఎక్కడ కూర్చుంటాడు, డ్రైవర్ సీట్లోనే కూర్చుంటాడు. డ్రైవింగ్ రాదుగా వాడికి, కానీ వాడు కూర్చునేది డ్రైవింగ్ సీట్లోనే. డ్రైవింగ్ వచ్చేశాక అంచేత ఈ ఆసన ప్రాణాయామాలు యోగము అనేటటువంటి దాంటిది మొదలెట్టాం తర్వాత మానేయవచ్చు అనేటటువంటిది ఏ ఉండదు. మీరు చేస్తూ ఉంటారు, దాంట్లో మీరు ఎంత నిష్ణాతులవుతే అదే ఇంకా మిమ్మల్ని బాగా 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 యోగ స్థితికి తీసుకెళ్తుంది.